సర్వజ్ఞమూర్తి. సాధన ద్వారా సద్గురు కృపను పొంది వారి అనుగ్రహం వలన ఆత్మజ్ఞానం పొందిన మహనీయులే సిద్ధపురుషులు. అట్టి వారిలో శాస్త్రాలలో భగవంతునికి చెప్పబడిన సర్వజ్ఞత్వం, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వం సంపూర్ణంగా ప్రకటమవడం భక్తులకు అనుభవైక వేద్యం. ఇట్టి మహనీయులు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో అనుక్షణం తెలుసుకుంటూ అద్భుత రీతిన తమ భక్తులను అనేక సంకటముల నుండి రక్షిస్తుంటారు. ఈ అధ్యాయంలో శ్రీ స్వామి యొక్క సర్వజ్ఞత్వం, సర్వసమర్థత్వం చూద్దాం. గొలగమూడి వాస్తవ్యులు ఎస్కే మస్తాన్ అనే ముస్లిం భక్తుని తండ్రి ఒకరోజు షికారుగా బయటకు వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్దిసేపట్లో బ్రహ్మాండమైన వర్షం కురిసి వెల్లువలయ్యాయి. ఇంటి నుండి బయటకు వెళ్లిన వృద్ధుడు 3 రోజుల వరకు తిరిగి రాలేదు. ఆయన కోసం అన్ని చోట్లా వెతికారు. ఆయన ఆచూకీ చెప్పమని వారు శ్రీ స్వామివారిని అర్థించారు. శ్రీ స్వామివారు ఆయన వేషం మార్చుకున్నారు, రేపు పంజరం తెస్తారు అని చెప్పారు. ఆ మాటలు వారికి అర్థం కాలేదు. ఆ మరునాడు చెరువులో ఎవరో ఒక మనిషి శవం ఉందని తెలిసి వెళ్లి చూశారు. ఆ శవం యొక్క మాంసం అంతా చేపలు తిని కేవలం ఎముకలు మాత్రం ఉన్నాయి. ఆ అస్థి పంజరానికున్న గుడ్డలను బట్టి ఆయనే వారి తండ్రి అని గుర్తించారు. ఆ అస్థి పంజరం తెచ్చి వారి సంప్రదాయానుసారంగా సమాధి చేశారు. ఆయన వేషం మారింది అని శ్రీ స్వామివారు చెప్పడంలో ఆయన చనిపోయి మరొక దేహం దాల్చాడని, పంజరం తెస్తారంటే ఎముకల గూడు మాత్రమే దొరుకుతుందని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థం తెలిసింది. మహిమలూరు గ్రామస్థుడు మునికూటి రామయ్య గారింటిలో స్వామి ఉండగా ఆ గ్రామస్థులు వారి ఇండ్లకు రమ్మని ఆహ్వానించారు. దారిలో ముండ్ల మండలేసి బిగించారు, వచ్చేదానికి వీలులేదు అన్నారు స్వామి. మనలోని దుర్గుణాలే భక్తి మార్గంలో ముండ్ల మండలని శ్రీ స్వామివారి భావం కాబోలు. మడపల్లిలో శ్రీ స్వామివారు ఉండగా నాగుల వెల్లుటూరు రైతులు కొందరు శ్రీ స్వామివారిని దర్శించారు. స్వామి, జొన్న పైరు పెట్టుకున్నాం, ఈ సంవత్సరం జొన్న బాగా పండుతుందా అని అడిగారు. కర్రకు 2 కదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. కాని పండుతుంది పండదు అని మాత్రం చెప్పలేదు. శ్రీ స్వామివారు చెప్పినట్లు 10 రోజులలో కర్రకు 2 పురుగులు పడి అందరి పైరు పాడైపోయింది. శ్రీ స్వామివారి చెల్లెలు మంగమ్మ గారి అత్తగారు చాలా బీదవారు, పూట గడవడం లేదు. ఒకరోజు శ్రీ స్వామివారు ఉన్మత్తావస్థలో ఉన్నప్పుడు మంగమ్మను తనతో రమ్మని, వారి తల్లికి ముఖం వాచి అనారోగ్యంగా ఉందని, మంగమ్మగారిని చూడాలంటుందని శ్రీ స్వామివారు పిలిచారు. అప్పుడు మంగమ్మగారు మనసులో, ఈ పిచ్చివానితో కూడా పోతే ఏ చెట్టుకో పుట్టకో వదిలేసిపోతాడేమో అనుకున్నది. వెంటనే ఆ సర్వజ్ఞమూర్తి అన్నారు, ఏందమ్మా నిన్ను చెట్టుకో పుట్టకో వదిలేసిపోతానా, భలేదానివే అని. శ్రీ స్వామివారు తన బృందంతో చిట్టేపాళెంలో ఉన్నారు. ఆ సమయంలో గొలగమూడిలో ఉన్న స్వామి భక్తులు కొర్రకూటి బుజ్జయ్యకు అనారోగ్యంగా ఉండి పథ్యం ఉండవలసి వచ్చింది. కనుక శ్రీ స్వామివారి చెంతకు పోతే పథ్యం కుదరదని పోలేదు. తనకు సత్కాలక్షేపం చేసేందుకు ఎవరూ లేరు. శ్రీ స్వామి సేవకుడైన రామానాయుడు కనుక తన చెంత ఉంటే మంచి మాటలు చెబుతూ ఉండేవాడు. ఈ గ్రామంలో తనకెవరూ అలాంటి తోడు లేరు అని మనసులో శ్రీ స్వామివారిని స్మరించి బాధపడ్డారు. అదే సమయంలో శ్రీ స్వామివారు రామానాయుణ్ణి గొలగమూడికి వెళ్లమని ఆజ్ఞాపించారు. నిత్యము తనను వారి వెంట ఉంచుకునే శ్రీ స్వామివారు ఇలా ఎందుకు పొమ్మన్నారో వారికి అర్థం కాలేదు. అతడు వెంటనే వచ్చి బుజ్జయ్యను కలుసుకున్నాక శ్రీ స్వామివారు పంపిన కారణం తెలిసింది. సోమశిల దగ్గర ఉన్న కొండ మీద ఒక గుడిసెలో స్వామివారు చిన్న నూనె దీపాన్ని ప్రక్కన ఉంచుకుని రాత్రంతా తంబురమీడుతూ ఉండేవారు. వారి దగ్గర ఉండి సేవ చేసుకుంటున్న చలమానాయుడు గారిని ఒకనాడు సాయంకాలం, అయ్యా ఇద్దరు మనుషులకు ఎక్కువగా అన్నం తీసుకురా అన్నారు. శ్రీ స్వామివారి భక్తులకు వారి ఆజ్ఞ ఎరిగించగా వారు వడలు పాయసంతో సహా అన్నం తయారు చేసి పంపారు. ఆనాటి రాత్రి 7 గంటలకు మార్గం తెలియక తంటాలు పడి తలుపూరు గ్రామస్థులు పెమ్మసాని మస్తానయ్య, వారి స్నేహితుడు స్వామి దర్శనార్థం వచ్చారు. వారక్కడకు చేరకముందే వారి కోసం శ్రీ స్వామివారు భోజనం తయారు చేయించడమే విచిత్రం. ఒకప్పుడు తూపిలి పిచ్చమ్మ స్వామివారి ఆశ్రమంలో తన స్నేహితులతో కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేయాలని తలచింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. స్వామివారు ఆశ్రమంలో లేరు కనుక వారికి చెప్పలేదు. స్వామివారు దూరంగా వేరొక చోట ఉండినారు. అంతలో స్వామివారు, అయ్యా, ఆశ్రమంలో భజన బలే జరుగుతుండ్లా అయ్యా, అక్కడికి పోవద్దా, కదలండి అని ఆ భజన రోజుకు శ్రీ స్వామివారు తన బృందంతో కదిలి వచ్చి భజన బృందాన్ని అనుగ్రహించారు. మానవుల ప్రారబ్ధ కర్మలు రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని తపోశక్తిచే క్షాళన చేసుకోగలిగినవి, మరికొన్ని తప్పనిసరిగా ఆయా వ్యక్తులు అనుభవించి తీరవలసినది. ఎవరి కర్మలు ఏ రకమైనవన్న విషయం ఒక్క సద్గురువుకి తెలుస్తుంది. మనం అజ్ఞానంతో మన బాధలు సంపూర్ణంగా స్వామి నివారించలేదని వాపోతాము. అలా తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలు కూడా నిరంతర భగవన్నామ స్మరణ వలన తగ్గించబడతాయని పెద్దలు చెబుతారు. అందుకే సద్గురువులు తప్పనిసరిగా అనుభవించవలసిన కర్మలను మరొక జన్మకు వాయిదా వేయకుండా ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఈ విషయం శ్రీ స్వామివారే స్పష్టపరిచారు. దాచూరి వాస్తవ్యులైన కస్తూరి అంకయ్య గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారికి మోకాళ్లు పట్టుకుపోయి వంగడం లేదు. ఎందరో బ్రతిమాలినా వైద్యం చేయించుకోరు. ఏ వైద్యం చేస్తే ఆ కాళ్లు బాగవుతాయో ఆ వైద్యం స్వామివారే నేను అడగక ముందే నాకు చెప్పాలి. ఆ వైద్యం నేను చేసి శ్రీ స్వామివారికి కాళ్లు బాగుచేసి రావాలి అనుకున్నాడు. పై కార్యం నెరవేరేదాకా శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండాలని తలిచి అంకయ్య గారు గొలగమూడికి వచ్చారు. ఆ రోజు అందరూ భజన చేస్తుంటే ఆయన శ్రీ స్వామివారి ఎదురుగా కూర్చున్నారు. అంకయ్య మౌనంగా పై కోరిక స్మరిస్తూనే ఉన్నారు. కాసేపటికి సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామి ఇలా అన్నారు, ఇతనికెందుకయ్యా లెక్క తగ్గిపోతుంది, ఆ మాయానే కూర్చుంటే అని. భజనకు వెళ్లి వచ్చి మరలా రాత్రి 2:30 సమయంలో అంకయ్య గారు స్వామి ఎదుట కూర్చున్నాడు. అదే కోరిక అతని మనసులో మెదులుతూ ఉంది. స్వామి అతని వంక చూస్తూ, అట్లా అడగకూడదయ్యా అన్నారు. అంకయ్య, అట్లా వీలు పడదు, చెప్పవలసిందే అనే భావం చూపిస్తూ సైగ చేసినట్లు తల ఊపారు. వెంటనే స్వామివారు తీవ్రంగా, అట్లయితే మరలా రావాలయ్యా, తప్పు, అట్లా అడగకూడదు అన్నారు. ఇందుకూరుపేటలో ఆత్మకూరు వెంకయ్య గారింటికి ఒకప్పుడు శ్రీ స్వామివారు వెళ్లారు. శ్రీ స్వామివారు వెంకయ్య గారి గంభీరమైన ఎదురును చూచి, అయ్యా, దీనికి కాలుగండం ఉంది అన్నారు. కాని నివారణోపాయం ఏమీ చెప్పలేదు. కొన్ని రోజులకు చదునైన రోడ్డున బండి లాగుతూనే ఎద్దు కాలు కిటిక్ అని శబ్దమైంది. ఎద్దు కుంటనారంభించింది. ఎన్ని వైద్యాలు చేసినా నయం కాలేదు. కొంతకాలానికి దాన్ని అమ్మేశారు. సోమశిల ప్రాజెక్టుకు ఇక 10 శంకుస్థాపన జరుగుతుందనగా దాని నిర్మాణం గురించి శ్రీ స్వామివారు ఇలా చెప్పారు. ఒకనాడు శ్రీ స్వామివారు ఒంటరిగా అక్కడికి వెళ్లి వచ్చారు. భక్తులు ఎక్కడికి వెళ్లారు స్వామి అని అడిగారు. అప్పుడు స్వామివారు ఒక స్థలం చూపి, అక్కడొక దేవస్థానం కట్టబోతారు, దానిని గుర్తుపెట్టి వచ్చాను అని సెలవిచ్చారు. అదే నేడు సోమశిల ప్రాజెక్టు దగ్గర నిర్మించబడ్డ పెంచెల స్వామి ఆలయం. గోపారం గ్రామస్తులు పాలకొండ సుబ్బారెడ్డితో శ్రీ స్వామివారు ఒకనాడు, అయ్యా, సముద్రం పొల్లుకొస్తుంది, నీవు ఇచ్చట ఉండకూడదు, వెంటనే ఇంటికి వెళ్లిపోమ్మన్నారు. వారు అలాగే శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఇంటికి వెళ్లారు. ఇల్లు వదిలి చాలా కాలంగా శ్రీ స్వామివారి సేవలో ఉన్నారని ఇంట్లో ఆగ్రహించి సుబ్బారెడ్డి గారిని తీసుకెళ్లాలని వారి అన్నలు వస్తున్నారని సాయంకాలం తెలిసింది. కాని ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోకుండానే వెళ్లారు. సంసార సాగరమే ఎక్కువ ప్రమాదకరమైన సముద్రమని, మామూలుగా సముద్రమనబడేది నిజానికి పాపహరమైనదేనని వారి భావం. ఒకనాడు కొమరగిరి రమణయ్య, సుబ్బారెడ్డి స్వామి గుండానికి కట్టెలు కొట్టేందుకు పోతున్నారు. రాత్రివేళ లాంతరు తీసుకుపొమ్మని 3-4 మరీ మరీ చెప్పారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు చెప్పారు కనుక వారు లాంతరు తీసుకుని వెళ్లారు. ఒక చెట్టు నీడన పెద్ద నాగుబాము చుట్ట వేసుకుని పడుకుని ఉంది. లాంతరు వెలుతురు చూసి చెట్టులోనికి పోయింది. స్వామి మనపై కరుణించి కాపాడాలని చూసినా మనకు వారి మాటపై విశ్వాసం లేనప్పుడు, వారి ఆజ్ఞ మేరకు తూచా తప్పక నడుచుకోలేనప్పుడు మనకు ఆపదలు తప్పవు. సద్గురువులెన్నడూ పరాచకాలాడరని, ఏ బలమైన కారణం లేకుండా వారు మనల్ని ఏమీ ఆదేశించరని గుర్తుంచుకుని వారు చెప్పినట్లు చేసిన భక్తులు ఎంతగానో సుఖపడతారు. సద్గురు సేవలో ఇష్టాయిష్టాలు త్యజించడమే నిజమైన త్యాగము, సాధన. చలమానాయుడు అనే ఒక భక్తుణ్ణి శ్రీ స్వామివారు ఒకసారి, అయ్యా ఎక్కడికి పోకుండా నా దగ్గర ఉండు అని ఆదేశించారు. తన అలవాటు ప్రకారం తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు చలమానాయుడు. చలమానాయుడు స్నేహితుడు పూర్తి నిషాలో ఉండి ఇతని చెంప మీద ఒక్క చెరువు చరవడంతో చలమానాయుడు క్రింద పడ్డాడు. రెండు పండ్లు ఊడిపోయాయి, మెడ కూడా వాచింది. శ్రీ స్వామివారి ఆజ్ఞలోని లోతు అతనికి అప్పుడు అర్థమయ్యింది. తిరుపతి కాపురస్థుడు బండి వెంకట మునిరెడ్డి గారు నియమం తప్పకుండా ప్రతి పౌర్ణమికి నారాయణ వనం వెళ్లి సొరకాయల స్వామివారిని దర్శించేవారు. మహాత్మా, మిమ్మలను భౌతిక శరీరంతో ఉండగా దర్శించలేకపోయాను, మీలాంటి సజీవులైన మహాత్ముల దర్శనం ప్రసాదించవలసింది అని తరచుగా ప్రార్థించేవారు. వీరొకప్పుడు పని మీద యనకూర్తి వచ్చి స్వామివారిని గూర్చి విని ఆ మరునాడే గొలగమూడికి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించారు. అప్పుడు ఆ ప్రథమ దర్శనంతోనే శ్రీ స్వామివారు ఇతనికి ఒక చీటీ వ్రాసి ఇచ్చి అందులో 21వ దినమున దొమ్మి జరుగుతుంది, అదేమీ చెయ్యదులే అని వ్రాయించారు. నిజంగానే 21వ రోజుకు పొలంలో తగాదా వచ్చి కూనీలు జరిగేటంత పరిస్థితి ఏర్పడింది. కాని శ్రీ స్వామివారి కృప వలన రెడ్డిగారికి కొండంత ఓర్పు కలిగి తనను ఎంత దూషించిననో మారు మాట్లాడలేదు. సరిగ్గా 21వ రోజు అయి ఉండడంతో స్వామిపై భక్తి శ్రద్ధలేర్పడి తిరుపతి నుండి ఎంతో శ్రద్ధతో వచ్చి స్వామివారి సమాధిని దర్శిస్తూ ఉండేవారు. స్వామి, మనందరికీ నూతన వస్త్రాలు తెచ్చారు వెంకటమునిరెడ్డి అని సేవకులు చెబితే, అయ్యా ఆయనకు ఎన్నో కష్టాలు తీరిపోతుండ్లా అన్నారు శ్రీ స్వామివారు. సంఘం వాస్తవ్యులు పల్లంరెడ్డి కృష్ణారెడ్డి ఒకసారి చేలో ఒరిసాగు చేశారు. చాలా బాగా పెరిగింది, కాని వెన్ను తీసే సమయానికి నీళ్లు చాలక అంతా తాలుపోయింది. 30 పుట్లు అవుతాయని అంచనా వేశారు, కాని తాలుపోయేటప్పటికి 2 పుట్లు అయితే కష్టమని అంచనా వేశారు. కనీసం 10 పుట్లు పండకుంటే ఖర్చులు కూడా రావని, 10 పుట్లు పండితే శ్రీ స్వామివారికి 100 రూపాయలు సమర్పించుకుంటానని మొక్కుకున్నాడు. సగం చేను పనగట్టి కుప్పవేసి కుప్ప మీద మంచం వేసి పడుకున్నాడు. బ్రహ్మ ప్రళయంగా గాలి వాన వచ్చేటట్లయి గాలికి రెడ్డిగారి మంచంతో సహా క్రింద పడ్డాడు. స్వామివారి కృప వలన గాలివాన రాలేదు. తను మొక్కుకున్నట్లు 10 పుట్లు పండింది. 100 రూపాయలు తీసుకుని స్వామి దర్శనం కోసం వచ్చాడు, కాని దారి ఖర్చుల వల్ల 30 రూపాయలు ఖర్చై కేవలం 70 రూపాయలు మాత్రమే స్వామివారికి సమర్పించదలిచి ఎవరికీ చెప్పకుండా ఆ పైకం శ్రీ స్వామివారి చాప కింద పెట్టారు. అనుకున్నదంతా ఇవ్వలేదు, ఇంకా 30 రూపాయలు ఇవ్వాలి, ఇవి కూడా వద్దు తీయమను అన్నారు శ్రీ స్వామివారు. ప్రక్కనున్న మరొకరు ఖర్చులకు కూడా లేవట, తర్వాత ఇస్తాడు స్వామి అంటే, ఆయన ఇవ్వడు, ఆ బాకీ నువ్వు ఒప్పుకో అన్నారు శ్రీ స్వామివారు. ఆయన ఒప్పుకున్న తర్వాత శ్రీ స్వామివారు 70 రూపాయలు అంగీకరించారు. కాని శ్రీ స్వామివారు చెప్పినట్లు కృష్ణారెడ్డి గాని ఆయన స్నేహితుడు గాని శ్రీ స్వామివారికి ఆ 30 రూపాయలు ఇవ్వనే లేదు. ప్రస్తుతం కలిచేడులో టీచర్లుగా ఉన్న అచ్యుత నీలకంఠరాజు గారు, వీరి భార్య నాగభాసురాదేవి గారు ఇలా చెప్పారు. నీలకంఠరాజు గారు చీరాలలోనూ ఆయన భార్య కలిచేడులోనూ ఉద్యోగం చేసేవారు. రాజుగారికి కలిచేడులో ఉద్యోగం దొరికితే ఇద్దరూ ఒకే చోట ఉండవచ్చునని స్వామివారిని అడిగారు. 3 నెలలలోపు కలిచేడులోనే వస్తుందని చెప్పారు. కలిచేడులో అదే ఉద్యోగంలో ఉన్న పిఈటి షాబ్జాన్ అచ్చటి నుండి బదిలీ అయి వేరొక ఊరికి పోవాలన్న ఆలోచన లేదు, కనుక రాజుగారికి కలిచేడులో ఉద్యోగం రాదనుకున్నారు. కాని కొన్ని కారణాల వల్ల షాబ్జాన్ గారు రాజీనామా చేసిపోవడం, రాజుగారికి ఆ స్థానంలో శ్రీ స్వామివారు చెప్పినట్లు ఉద్యోగం రావడం జరిగింది. వీరి బిడ్డ పద్మజకు ఎప్పుడూ ఫిట్స్ వచ్చేవి. శ్రీ స్వామివారిని అడిగితే 9 సంవత్సరాల వయసులో పోతుందన్నారు. అక్షరాలా అలాగే జరిగింది. పొంగూరు వాస్తవ్యులు పి దశరథరామయ్య గారు స్కూల్లో చదువుకునే రోజుల నుండి స్వామివారిని దర్శిస్తున్నారు. ఆ రోజుల్లో శ్రీ స్వామివారు వీరిని సబ్ ఇన్స్పెక్టర్ అవుతావులే అని ఆశీర్వదించారు. అదేవిధంగా కొంతకాలానికి వీరు సైన్యంలో చేరి కాశ్మీరులో కాకిగుడ్డలు ధరించి ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఒకసారి నెల్లూరు తహసీల్దారు గొలగమూడికి వచ్చి, స్వామి, మీరు మహాత్ములని అందరూ అంటారు, నాకు ఏదైనా మీ మహాత్మం చూపించండి అని పదే పదే ప్రార్థించాడు. చాలాసేపు మౌనం వహించారు స్వామివారు. చివరకు ఈయనకు మధ్యాహ్నం అన్నం లేదు అని వ్రాసి ఇవ్వమన్నారు. అందరూ తహసీల్దారుకు అన్నం లేకపోవడం ఏమిటని అనుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లేసరికి వారి భార్యకు కడుపు నొప్పి అని, ఆసుపత్రికి వెళ్లిందని, తలుపుకు తాళం వేసి ఉందని తెలిసింది. ఆమె ఏ ఆసుపత్రికి వెళ్లినది తెలియక సాయంకాలం 3 గంటల వరకు ఆయన వెతుకుతూనే ఉన్నారు. అప్పుడు అన్నం దొరకక టిఫిన్ చేసి టీ తాగవలసి వచ్చింది. ఆ మరునాడు ఆ తహసీల్దారు వచ్చి శ్రీ స్వామివారి మహాత్మ్యం తనకు బాగా అనుభవమైందని సాష్టాంగపడ్డాడు. మహాత్ములను పరీక్షించడం ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది. ఒకనాడొక దంపతుల జంట వచ్చి టెంకాయ కొట్టి శ్రీ స్వామివారి గుండానికి సమర్పించి వెళ్లారు. తర్వాత శ్రీ స్వామివారు, అయ్యా, ఆ టెంకాయ చిప్పలు గుండం నుండి తీసివేయండి, వాటిని కుక్కలు కూడా తినవు అన్నారు. అలాగే సేవకులు తీసివేశారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే ఆ కొబ్బరి చిప్పలను కుక్కలు కూడా ముట్టలేదు. శ్రీ వెంకయ్య స్వామివారి యందు పూర్ణ విశ్వాసం కలిగి వారిని నిత్యము భక్తితో స్మరించేవారు. తమ కష్టాలను గురించి వారికి విన్నవించనక్కరలేదు. ఆ సర్వజ్ఞమూర్తికి తెలియనిదేమున్నది? అవసరమైనప్పుడు తమ బిడ్డలకి ఏమి చేయాలో వారికి తెలుసు. మన అభ్యర్థన లేకుండానే వారు మన బాధలకు నివారణోపాయం సూచించి ఆ బాధలు తొలగించిన సన్నివేశాలు కోకొల్లలు. ఉదాహరణకి, ఒకప్పుడు శ్రీ స్వామివారు శ్రీ రామయ్యకు జాబు రాయించారు. అందులో ఆవుల లక్ష్మీ నరసు ఇంటికి ఎదురుగా ఉన్న శ్రీ రామయ్య గారి ఇంటి ఆవరణలో ఉండే పీనుగుల పాత్ర ఎత్తువేసుకోవాలి అని వ్రాయించారు. వారచ్చట త్రవ్వి చూస్తే నిజంగానే ఎముకలు బొగ్గులు బోలెడున్నవి. అవి త్రవ్వి తీసివేశాక వారింట్లో అప్పటి వరకు తాండవించిన అనారోగ్యం, మనస్పర్ధలు మొదలగు బాధలు పోయి శాంతి లభించింది. భక్త సంరక్షణే తన పరమ కర్తవ్యంగా తలిచిన శ్రీ స్వామివారు నిర్నిద్రులై అహర్నిశలు ఏమరిపాటు లేక భక్త పాలన చేయుచున్నారు. మనకు రానున్న కష్టాలను తప్పించుకునే మార్గం సూచించడమేగాక ఆ సూచనలు మనం పాటించేటట్లు మరలా మరలా మనను కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమతో హెచ్చరించేవారు. వారు ఆ సూచనలు పాటించడంలో అడ్డంకులు వస్తే తిరిగి వారే వాటిని తీర్చవలసి వచ్చేది. ఉదాహరణకి, ఇనకుర్తు వాస్తవ్యులు కారి రామస్వామి గారికి ముక్కులో నోట రక్తం పడేది. డాక్టర్ల వల్ల నయం కాలేదు. స్వామి దగ్గరకు వచ్చాడు. రేపు లేదు, ఎల్లుండికి పోతుంది. 44 రోజులలో గండం ఉంది, పోతుంది. 72 సంవత్సరాల 2 నెలల ఆయుష్. తిరుపతి, కంచి, తిరువళ్ళూరు పోయి ప్రతిచోటా స్నానం చేసి టెంకాయి కొట్టి నిద్ర చేసి రావాలి అని శ్రీ స్వామివారు చీటీ వ్రాయించి ఇచ్చారు. శ్రీ స్వామివారు చెప్పినట్లే 2వ రోజుకు నోటి నుంచి రక్తం పడడం నిలిచిపోయింది. అప్పుడప్పుడు శ్రీ స్వామివారి దర్శనం చేసుకునేవారు, కాని తిరుపతి, తిరువళ్ళూరు, కంచికి యాత్ర పోవడం మరిచిపోయాడు. శ్రీ స్వామివారు తలుపూరులో ఉండగా వారిని దర్శిస్తే రామస్వామిని చూడగానే శ్రీ స్వామివారు వెంటనే ఎవరి వద్దన్నా అప్పు తీసుకోనైనా యాత్రకు పొమ్మన్నారు. రామస్వామి అలాగే అప్పు తీసుకుని ఇంటికి వెళ్లకుండానే యాత్రకు వెళ్లాడు. తిరిగి వచ్చాక కసుమూరు మస్తానయ్య దర్గాను దర్శించడానికి వెళ్లాడు. దర్గా వెనకనున్న మెట్ల వద్ద పెద్ద నాగుబాము హఠాత్తుగా అడ్డగించింది. భయంతో కళ్ళు మూసుకుని స్వామిని ప్రార్థించాడు. కళ్ళు తెరిచే లోపల పాము వెళ్లిపోయింది. మరురోజు స్వామి దగ్గరకొచ్చి నమస్కరించిన వెంటనే, నిన్నటితో నీ 44 రోజుల గండం పోయింది కదా అన్నారు శ్రీ స్వామివారు. ఈ విధంగా తన ప్రేమను భక్తులకు ఎరుకపరిచి వారి భక్తి విశ్వాసాలను పెంపొందింపజేసేవారు. ఒకరోజు శ్రీ స్వామివారు అకస్మాత్తుగా నెల్లూరు నుండి నరసింహకొండకు పోవాలి, బస్సెక్కమని తన సేవకులతో చెప్పారు. చేతిలో ఛార్జీలకు పైసా లేదు. శ్రీ స్వామివారికి చెబితే ముందు మీరు ఎక్కండి, డబ్బు వస్తుంది అన్నారు. అనుమానంతోనే సేవకులు బస్సెక్కి కూర్చున్నారు. బస్సు కదులుతుండగా వెంకటరావు గారు సైకిల్ మీద ఆ మార్గాను పోతూ వీరిని బస్సులో చూచి మాట్లాడి 50 రూపాయలు ఇచ్చి వెళ్లారు. మోపూరు దశయ్యకు ప్రక్కింటి వారికి మధ్య ఉన్న ప్రహరీ గోడ పడిపోయి నేల సదరమై ఎవరి గోడ ఎంతవరకు అన్నది తెలియక పేచీ వచ్చింది. ఇరువురు శ్రీ స్వామివారిని తీసుకువెళ్లి వారిద్దరి మధ్య హద్దు చెప్పమన్నారు. శ్రీ స్వామివారు, అబ్బో, మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగువులాట వచ్చిందే అన్నారు. ఆ మాటలకర్థం ఎవరికీ తెలియలేదు. శ్రీ స్వామివారు నేలపై ఒకచోట తన కాలితో గీత గీస్తూ, ఇద్దరికీ ఇది హద్దు, నీవు అవతల ఆయన యువతల ఉండండి అని ఆజ్ఞాపించారు. పూర్వము ప్రహరీగోడ ఉన్న చోటే శ్రీ స్వామివారు హద్దు చూపుతూ కాలితో గీయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదీగాక ఒకరి దొడ్లో మునగ చెట్టు, మరొక దొడ్లో కాకర చెట్టు ఉండడం, దాన్నే శ్రీ స్వామివారు మునగ చెట్టుకు కాకర చెట్టుకు తగువులాట అని ప్రస్తావించడమే తమాషా. ఒకరోజు శ్రీ స్వామివారు కోడూరు వెంకమ్మ గారింటికి వేంచేసి ఉన్నారు. అందరూ భోంచేశాక శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించడం అలవాటు. ఆనాడు కూడా అలాగే శ్రీ స్వామివారిని భోజనానికి లేవమని ప్రార్థించింది. 40 మంది అన్నానికొస్తుంటే, ఏందీ పిచ్చామె ఇట్లా నిలుచుని ఉంది, పోమ్మా పిచ్చామె అన్నానికి చూడమ్మా అన్నారు శ్రీ స్వామివారు. ఆమె ప్రక్కకు వెళ్ళింది. 10 నిమిషాలలో నిజంగానే 40 మంది వచ్చారు. వారికి అప్పటికప్పుడు అన్నం వండి, మిరపకాయలు కాల్చి, పచ్చిపులుసు నలిపి అన్నం వడ్డించారు. మహాత్ములు ఎప్పుడూ కూడా ఇలా చేయమని ఎవరినీ నిర్బంధించరు. చాలా సూక్ష్మంగా సలహా ఇస్తారు. ఆ సలహాను మనం పాటిస్తే ఎంతో మేలు పొందుతాము, లేకుంటే చాలా కష్ట నష్టములు ఎదుర్కోవలసి వస్తుందని ఈ క్రింది సన్నివేశం రుజువు చేస్తుంది. ఒకరోజు శ్రీ స్వామివారు సేవకులు మహిమలూరులో ఒకరి దగ్గర అన్నం వండుకునే చిన్న పాత్ర తెచ్చుకున్నారు. సాయంత్రం దానిని ఇచ్చి వచ్చుటకు 3 మైళ్ల దూరంలోని గ్రామానికి జయరామరాజు బయలుదేరాడు. అప్పుడు శ్రీ స్వామివారు, ఇప్పుడు వద్దు, రేపు ప్రొద్దున పో అన్నారు. పొద్దు పోయిందని కాబోలు, శ్రీ స్వామివారు అలా చెబుతున్నారు, కాని త్వరగా వెళ్లి రాగలను అనుకుని బయలుదేరాడు జయరామరాజు. అతడికి దారిలో ఒక కోడెత్రాచు కనబడి తోకపై నిలబడి బుసలు కొట్టుచూ అడ్డగించింది. 1.5 గంట ఎటు పోతే ఆ వైపు వచ్చేది, తాను నిలబడితే అదీ నిలబడేది. చివరకు పశ్చాత్తాపం చెందుతూ, స్వామీ, మీరు చెప్పిన మాట విననందుకు నాకు ప్రాణహాని కలిగింది అని చంపలేసుకుని అతడు గురువును ప్రార్థించాడు. వెంటనే ఆ పాము పడగదించి చెట్టులోనికి వెళ్లిపోయింది. పాలకొండ సుబ్బారెడ్డి, గోపారం గ్రామస్థులు శ్రీ స్వామివారిని సమీపమందలి ఏటి స్నానానికి తీసుకువెళ్లారు. ప్రతిరోజూ వచ్చేటప్పుడు త్రోవలో రైతులు పనికిరాక పారేసిన నువ్వు చెత్త ఒక మోపుగా కట్టి ఈయనను తెమ్మనేవారు. కొన్నాళ్లకు అచ్చట నువ్వు చెత్తంతా ఖాళీ అయింది. వెంకమ్మగారి ఇల్లంతా చెత్తమోపులతో నిండిపోయింది. ఈ చెత్తంతా ఎందుకు స్వామి అని అడిగితే స్వామివారు, అయ్యా, నెలనాళ్లకు వాన వెల్లువలు పెడుతుంది గదయ్యా అన్నారు. అదేవిధంగా 1 నెలకు ముసురు పట్టి వర్షాలు తీవ్రంగా కురిశాయి. భూమిపై ముద్దులు వేసి వాటిపైన చెత్త వేసి దానినే తమ నిరంతరాగ్నిహోత్రంగా కాల్చేవారు స్వామివారు. వర్షపు నీళ్లు కింద పారుతుండేవి. పైన వేసిన కప్పు వల్ల మంట ఆరేది కాదు. ఒకనాడు ఎందరో భక్తులు శ్రీ స్వామివారి చెంతన చేరి సేవ చేస్తూ వారి లీలలు విని భక్తి విశ్వాసాలతో పులకరిస్తున్న కాలంలోనే మరొక వంక అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్ష నౌకలో చంద్రమండలంపై కాలూని వచ్చారు. అదొక పెద్ద ఘనకార్యంగా లోకమంతా చెప్పుకుంటున్నది. ఆ రోజుల్లోనే ఒకసారి నూతేటి ఆదయ్య అనే భక్తుడు, మనుషులు చంద్రమండలం పోయి వచ్చారు అని ఆశ్చర్యంగా శ్రీ స్వామివారికి చెప్పారు. అది విన్న శ్రీ స్వామివారు, అదెంతయ్యా, ఒక బ్రిడ్జెంత కూడా లేదు అన్నారు. దూరంలోనూ సైజులోనూ విశ్వాంతరాళంలోని ఇతర గ్రహాలతోనూ నెబ్యులాలతోనూ పోలిస్తే నిజంగా చంద్రమండలం చాలా అల్పమైనదే. విశ్వమూర్తి అయిన శ్రీ స్వామివారు అలా అనడంలో ఆశ్చర్యమేముంది? ఒకరోజు గౌని పెంచెలమ్మ శ్రీ స్వామివారికి 1 ఆకులు సమర్పించింది. అచ్చటనున్నవారు ఇప్పుడు వద్దులే అని వాటిని ప్రక్కకు నెట్టారు. ఆమె నొచ్చుకుని బాధపడుతూ దూరంగా వెళ్లి పడుకుంది. ఆమె ప్రేమను గుర్తించిన సర్వజ్ఞమూర్తి 1 ఆకు తెచ్చిపెట్టమని మరలా మరలా ఆమెను చూపించారు. సేవకులు పెంచెలమ్మను సమీపించి, స్వామి నిన్నడిగి ఆకు 1 తెమ్మంటున్నారు అని చెప్పి తీసుకుపోయారు. అది తెలిసి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులయ్యారు. ఒకప్పుడు సేవకులు ఉప్మా చేసి శ్రీ స్వామివారికి వడ్డించారు. శ్రీ స్వామివారు కొద్దిగా తిని మిగిలిన దానిని కొద్దిగా కుక్కకు పెట్టమని 4 రోజులు వరుసగా మల్లిక వెంకయ్య చేతికిచ్చాడు. కాని శ్రీ స్వామివారి ఉచ్చిష్టం చిక్కిందే చాలని వెంకయ్య కుక్కకు పెట్టకుండా చాటుకుపోయి మొత్తం తినేసేవాడు. అంతేకాక శ్రీ స్వామివారు ఆ విషయం గుర్తించలేదని, తనను వారించలేదని అతడెంతగానో పొంగిపోయాడు. ఐదవ రోజు శ్రీస్వామివారు కుక్కను మించిన రెండు కాళ్ల కుక్క కాజేస్తోంది అంటూ ఉప్మాను వెంకయ్య చేతికివ్వకుండా గుండంలో పడేశారు. వెంకయ్య హతసుడై చంపలేసుకున్నాడు. పాలకొండ సుబ్బారెడ్డి గారు మడపల్లెలో కోడెదూడను కొని పట్టుకొస్తుంటే దారిలో అది బెదిరి తప్పించుకుపోయింది. 25 రోజులు వెతికారు కాని దొరకలేదు. చివరికతడు శ్రీస్వామివారిని దర్శించి కోడెదూడను గూర్చి అడిగితే వెదకవద్దు, అదే వస్తుంది అన్నారు. అట్లాగే తానింటికి వెళ్లేసరికి కోడెదూడ ఎక్కడుండేది తెలిసి వారు మనుషులు తోలుకొచ్చి ఉన్నారు. శ్రీ సాయి చరిత్రలో చాంద్ పాటిలకు ఎంత వెతికినా కనబడిన తన గుర్రపు జాడను శ్రీ సాయి అతనికి సులువుగా సూచించారు. మరోసారి శ్రీ స్వామివారు పాలకొండ సుబ్బారెడ్డి గారికి భూస్థితి ఏర్పడుతుందని చీటీ వ్రాయించారు. కొన్నాళ్ల తర్వాత రెడ్డిగారికి బంజరభూమి పట్టా ఇచ్చారు. కుట్ర వలన ఒక కరణం ఆ పట్టాను రద్దు చేశాడు. ఎలాగైతేనే చివరకు రెడ్డిగారికి పట్టా ఖాయమైంది. ఫలితంగా కరణం ఉద్యోగం ఊడింది. శ్రీ స్వామివారి మాటే నిజమైంది. 1978-79 ప్రాంతంలో శ్రీ స్వామివారు తలుపూరులో విడిది చేసియున్నారు. నెల్లూరు దొడ్ల సుబ్బారెడ్డి గారి దగ్గరి బంధువుల 5 సంవత్సరాల వయస్సు గల చిన్నబిడ్డ నోట రక్తం కక్కుతూ చాలా బాధలో ఉన్నది. ఎంతో మంది డాక్టర్లు ప్రయత్నించి విఫలమైనారు. చివరకు శ్రీస్వామివారి మహిమ విని ఆ బిడ్డను తీసుకువచ్చారు. బిడ్డను కంఠం నుండి కింది పాదాల వరకు చేతితో మృదువుగా ఒత్తినట్లు సవరదీశారు శ్రీ స్వామివారు. బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం కలిగింది. అందువల్ల మరుసటి వారం వారు దక్షిణగా 250 రూపాయలు సమర్పించబోయారు. ఎంతసేపు అర్థించినా శ్రీ స్వామివారు ఆ దక్షిణను స్వీకరించలేదు. చివరకు 4 నెలల తర్వాత ఇవ్వండి, తీసుకుంటాను అన్నారు స్వామివారు. సరిగ్గా 4 నెలలకు వారి బిడ్డ మరణించడం గమనార్హం. కనుక వారు మరలా వచ్చి దక్షిణ సమర్పించే ప్రసక్తే లేకపోయింది. దీనినే శ్రీ స్వామివారు ముందుగా సూచించారు. శ్రీస్వామివారిని సంపూర్ణ విశ్వాసంతో శరణు వేడిన వారి సంపూర్ణ బాధ్యత వారే తీసుకుంటారు. అయితే హృదయంలో వెంట్రుక వాసి తేడా లేకుండా మన ప్రాణాలు వారి చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండగలగడమే అందులో రహస్యం. సద్గురువుకు పగ్గాలప్పజెప్పాక చింతకు తావేలేదని సాయినాథుడు చెప్పిన మాట మనం ఇక్కడ గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఒకసారి కె. బుజ్జయ్యకు డబ్బులు అవసరమయ్యాయి. తన గొర్రెలను కసాయికి అమ్మేయాలనుకున్నారు. నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి గొర్రెలను కసాయివానికి అమ్మడం ఎంత పాపం, ఏమి సంగతి అని పలికారు. అతనికి వెంటనే మెలకువ వచ్చింది. శ్రీస్వామి చెప్పింది నిజమే గాని తనకు డబ్బు అవసరం ఎలా తీరాలి, శ్రీస్వామియే శరణ్యం అని నెల్లూరుకు తోలుకుపోయారు. కసాయి దగ్గర నిలబెట్టితే అనేక మంది చూచి వెళ్లారు కాని ఒక్కరు కూడా కొనలేదు. కొంతసేపటికి ప్రక్క ఊరు వారు వచ్చి మేము మేపుకుంటాము, ధర తగ్గించి ఇవ్వమన్నారు. వెంటనే బుజ్జన్న అంగీకరించి అమ్మేశారు. ఆ విధంగా శ్రీ స్వామివారు వాటిని కసాయి బారి నుండి రక్షించారు. తనను శరణు పొందిన భక్తులను పాపభారం నుండి విముక్తి చేశారు. ఒకప్పుడు శ్రీ స్వామివారు సముద్ర స్నానానికి మైపాడు వెళ్లారు. బుజ్జయ్యకు 2 గంటల తర్వాత ఆ సంగతి తెలిసి శ్రీ స్వామివారిని కలుసుకోవచ్చని మైపాడు వెళ్లాడు. శ్రీస్వామివారు స్నానం చేసి గట్టున కూర్చున్నారు. ఎన్నిమార్లు ఇంటికి పోదామని సేవకులు పిలిచినప్పటికీ ఆయన కదల్లేదు. బుజ్జయ్య వచ్చి వారిని కలుసుకుని స్నానం చేశాక వెంటనే లేచి వచ్చారు. వారు వచ్చే సంగతి తెలిసే శ్రీస్వామివారు కదల్లేదని అప్పుడు భక్తులకు తెలిసింది. దాచూరు వాస్తవ్యులు కస్తూరి అంకయ్య తన మనవడికి ఏమి పేరు పెట్టమంటారని శ్రీస్వామివారిని అడిగారు. అప్పుడు స్వామివారు, అయ్యా, ఈయన పూర్వజన్మలో సుబ్బన్న అనే పేరు గల వర్తకుడు, అదే పేరు పెట్టమని చెప్పి ఆ బిడ్డకు ఆశీర్వాద చీటీ వ్రాస్తూ 2.5 సంవత్సరముల వయసులో నీటి గండమని, వీరరాఘవస్వామి ఆ గండం తీసివేస్తారని వ్రాయించి ఇచ్చారు. 3.5 సంవత్సరాల వయసు గల వాళ్ల అన్న బాలాజీ మరియు సుబ్బన్నలు కలిసి వీరింటి సమీపంలో ఉండే దిగుడు బావిలో నీరు త్రాగుటకు తమాషాగా పోయారు. నీరు త్రాగుతూ కాలుజారి సుబ్బన్న నీళ్లలోకి పోయాడు. బాలాజీ కేకలు పెడుతూ బావి నుండి బయటకు పరిగెత్తాడు. ఇంటిలోని వారి తండ్రి పరుగున వచ్చి మొలలోతు నీళ్లలో మునిగిపోకుండా నీటిపై తేలుతున్న బిడ్డను తీసుకురావడంతో అతడికి గుడ్డలన్నీ తడిచేశాయి. అంతలోతు నీళ్లలో పడినప్పటికీ గుక్కెడు నీరు కూడా త్రాగకుండా నీటిపైన బిడ్డ ఎలా ఉండగలిగాడు అనేది ఊరందరికీ ఆశ్చర్యమైంది. ఒకరోజు శ్రీ వెంకయ్య స్వామి వారు వ్రాయించిన చీటీ చూస్తే సరిగ్గా ఆనాటికి ఆ గడువు పూర్తయ్యింది. పెరంకొండ నుంచి వచ్చిన నాయుడు గారు ఇలా చెప్పారు. శ్రీ స్వామివారు మరికొందరు భక్తులు పంచలింగాల కోనకు పోయి విశ్రాంతి కొరకు ఒకచోట కూర్చుందామని శ్రీ స్వామివారిని ఆగమని అర్థించారు. అప్పుడు స్వామివారు, అబ్బా, ఇక్కడ కూర్చోకూడదు, పడుకోకూడదు, ప్రమాదం అని అతడి నుండి వచ్చేశారు. తిరుగు ప్రయాణంలో చూస్తే అదే ప్రదేశంలో పెద్ద కొండ చెరియ విరిగిపడి పెద్ద బండలున్నాయి. శ్రీ స్వామివారు తెలిపిన ప్రమాదం అప్పుడు అర్థమయ్యింది. ఏ కొండ చెరియ ఎప్పుడు విరగబడే విషయం కూడా శ్రీ స్వామివారికి తెలుసు. ఇటీవల తుఫాను వల్ల దివి తాలూకా అంతా కొట్టుకుపోయిన సమయంలో స్వామివారు మద్రాసు రాష్ట్రంలో మన్నారు కండ్రిగ అనే గ్రామంలో ఉన్నారు. నెల్లూరు జిల్లాకు తుఫాను ప్రమాదమని రేడియో తెలియపరిచింది. ఈ విషయం శ్రీ స్వామివారికి చెబితే, అయ్యా, మన గుండాలు కాపలాగదా, మనకేం నష్టం లేదులే, కాని నెల్లూరుకు 1 సంవత్సరం 6 నెలల 12 రోజులకు గాలివాన గండం ఉంది అని వ్రాయించారు. అదేవిధంగా ఆ టైములో నెల్లూరుకు నష్టం జరగలేదు. త్రిమూర్తాత్మకుడైన సద్గురుని ఆజ్ఞలకు దేవతలు కూడా కట్టుబడి ఉంటారనే సత్యం ఈ క్రింది సంఘటన నిరూపిస్తోంది. ఇనకుర్తి వాస్తవ్యులు కారి రామస్వామి వారి కుమార్తెకు ఏదో శక్తి పూని పూజ చేస్తూ మన స్వాధీనం లేకుండా ఉండేది. వీరి ఇంట్లో పుట్టలు గొలిచాయి. కసుమూరు మస్తానయ్య దర్గా దగ్గర, అనసముద్రంపేట దగ్గర, నాగూరు నాగపట్నం దర్గా వద్ద 5 సంవత్సరాలు ప్రదక్షిణలు చేశారు. ఫలితం లేదు. శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన, జొన్నవాడ కామాక్షమ్మ ఈమె ఒంటిమీదికి వస్తున్నది అని తెలిపారు. ఆ దేవి ఈమె ఒంటిమీదికి వచ్చినప్పుడు సాటివారికి భూత భవిష్యత్ వర్తమానాలు చాలా ఖచ్చితంగా చెప్పేది. చాలామంది వచ్చి చెప్పించుకుంటూ ఉండడం వల్ల ఇల్లంతా రద్దీ అయింది. కొన్నాళ్లు అయిన తర్వాత ఒక్క శుక్రవారం తప్ప తక్కిన రోజులు రాకుండా చీటీ వ్రాయించారు శ్రీ స్వామివారు. అదేవిధంగా శుక్రవారం రోజు అమ్మణ్ణి పూని ప్రశ్నలు చెప్పేది. ఇప్పుడు కూడా చాలా రద్దీ అయింది. వివాహం కావలసిన అమ్మాయి కనుక ఈ ప్రశ్నలు చెప్పడం చాలా ఇబ్బంది అని, కనుక ఎప్పుడూ ఆ దేవి తన కుమార్తె ఒంటి మీదకి రాకుండా చేయమని వారి తల్లిదండ్రులు శ్రీ స్వామివారిని ప్రాధేయపడ్డారు. ఆయన అలానే చీటీ వ్రాయించారు. అది మొదలు ఆ దేవి ఆమెను ఆవహించలేదు. ఇప్పుడు ఆమెకు శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు వివాహం చేశారు. బిడ్డలు కూడా కలిగారు. కాలాంతరంలో ఎప్పుడో రాబోయే ప్రమాదాలు, ఆపదలు, వాటి నివారణోపాయం ఈరోజే చెప్పి ఆ మాట ద్వారానే వారిని రక్షించేవారు శ్రీ స్వామివారు. పాలకొండ సుబ్బారెడ్డికి శ్రీ స్వామివారు ఒక రోజున చీటీ వ్రాసి ఇచ్చారు. అందులో, మీ గ్రామస్తులకు పక్క గ్రామస్తులకు పెద్ద తగాదా వస్తుంది, నీవు పోయి ఒక్క మాట చెబితే సరిపోతుందయ్యా అని వ్రాసి ఇచ్చారు. స్వామి, అంత పెద్ద తగువులాటలో నా మాట వింటారా, నేను చెప్పగలనా అంటే, ఇక్కడ నుండి పోతున్నావు గనక ఒక్క మాటతో సరిపోతుంది అన్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు చెప్పిన గడువు ప్రకారం పొద్దు గురుంకాక మసక చీకటిలో 2 ఊర్ల జనం కత్తులు కటార్లు తీసుకుని ఊరు వెలుపలకు వచ్చి మొహరించారు. శ్రీ స్వామివారు చెప్పిన మాట గుర్తువచ్చి ఈయన వెళ్లి ఒకరికి చెప్పవలసిన పెద్దవారు, మీరే ఈ విధంగా తలపడితే ఏం బాగుంటుంది అన్నారు. ఆ మాటలో ఏం ప్రభావం ఉందో నాయకులు తమ పట్టును వదిలి వెనకకు వెళ్లారు. శ్రీ స్వామివారి ఆజ్ఞ కదా మరి. ఒక్కమ్మగారికి స్వప్నంలో ఒక స్త్రీ కాటుక బరిని ఇస్తున్నట్లు, ఈమె వద్దని నెట్టివేస్తున్నట్లు కనిపించింది. అప్పుడు ఆ స్త్రీ నూనె దోసిట్లో పోసుకుని బలవంతంగా ఒక్కమ్మ నెత్తికి అంటింది. తెల్లవారేసరికి నిజంగానే ఒక్కమ్మ తల మీద బొబ్బలు లేచి బాధించసాగాయి. శ్రీ స్వామివారికి చెబితే, మంచిది గదమ్మా, ఒక్కమ్మ ఇక వచ్చేది లేదు, గుంజలాగా ఉండేదే గదా అన్నారు. నెత్తిన బొబ్బలు వచ్చాయి స్వామి అంటే, మరలా కూడా ఇక వచ్చేది లేదు కదయ్యా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారు మహా అద్భుత నటనా సామ్రాట్టు అని చెప్పవచ్చు. తన గుట్టు రట్టు కాకుండటకు వారు మహా అద్భుతంగా నడించేవారు. యద్భావం తద్భవతి అన్నట్లు మరియు స్వామి మాటలలో చెప్పాలంటే వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అన్నట్లు మెలిగేవారు. తమ సమస్యలకు పరిష్కార మార్గం తెల్పమని అర్థించిన వారిలో కొందరికి తన తంబుర మీటి వేళ్లు గణించుకుని ఆకాశంలోకి చూచి ఏదేదో భంగిమలు చేసి ఒకటి రెండు మాటలు చెప్పేవారు. కాని కొంతమంది వచ్చి రాకముందే వాళ్ళడగకుండానే వారి విషయాలన్నీ విపులంగా చెప్పేవారు. భూత భవిష్యత్ వర్తమానాలు తేదీలతో సహా చెప్పారు. ఉదాహరణకు నూతేటి శ్రీ రామయ్య భార్య వేలూరి గోవిందయ్య గారి భార్య గర్భవతులయ్యారు. శ్రీ రామయ్య శ్రీ గోవిందయ్య గార్లు తమకు ఏ బిడ్డలు పుట్టుతారో శ్రీ స్వామివారిని అడగాలని వచ్చారు. వారు వచ్చి రాకముందే వారు ఏమీ అడగకనే శ్రీ స్వామివారు మీకిద్దరికీ మగపిల్లలే పుట్టుతారు ఇంకా పోండి అని ఒకే ఒక మాట చెప్పి పంపేశారు. వారికి అలాగే జరిగింది. పరమ కరుణామూర్తి అయిన శ్రీ స్వామివారు వారికి ఆ మాట చెప్పిన తీరు చాలా చేదరింపుగాను కోపంగానూ ఉందట. ఎందుకలా చేదరించుకోవడం? అంతకుముందు వారికిచ్చిన ఎన్నో అనుభవాల ద్వారా శ్రీ స్వామివారిని సరిగా అంచనా వేసుకోలేని వారి దుర్బల స్థితిని చేదరించుకున్నారు. ఏ బిడ్డను కావాలంటే ఆ బిడ్డను ప్రసాదించగల వారి దివ్యస్థితిని గుర్తించలేక ఏ బిడ్డ పుడుతుందని అడగడం ఎంత హీనస్థితి. కొద్ది సంవత్సరాల క్రిందట అమెరికన్ శాస్త్రజ్ఞులు అంతరిక్షంలోకి స్కైలాబ్ అనే పరికరాన్ని అంతరిక్ష నౌకలో పంపారు. అది కొంతకాలం ఆకాశంలో భూమి చుట్టూ తిరిగింది. దాని జీవితకాలం పూర్తయిందని మన దేశంలో ఎక్కడైనా పడవచ్చని శాస్త్రజ్ఞులు ప్రకటించడం వలన ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులయ్యారు. ఆ సమయంలో ఒక భక్తుడు ఒకరోజు స్కైలాబ్ ఎక్కడ పడుతుందని శ్రీ స్వామివారిని అడిగాడు. అప్పుడు ఆయన అది అదెక్కడో సముద్రంలో పడుతుందిలేయ్యా అన్నారు. అట్లాగే జరిగింది. అది ఎక్కడో పసిఫిక్ మహాసముద్రంలో పడింది. గొలగమూడి కరణం సుబ్బారావు గారి కుమారుడు శ్రీ స్వామివారికి భక్తుడు. అతడు ఇంటర్ పరీక్షకు వెళుతున్నాడు. హాల్ టికెట్టు స్వామివారి చేతికిచ్చి ఆశీర్వదించమన్నాడు. పరీక్ష పాసవుతావు అని ఆశీర్వదించి చీటీ వ్రాయించారు స్వామివారు. స్వామి కృప వలన పాసవుతానని చాలా సంబరపడ్డాడు. కాని ఫలితాలు ప్రకటించినప్పుడు పేపరులో తన నెంబరు లేదు. అతడు చాలా దిగులు పడి అతడి తల్లి స్వామిని అడిగింది. స్వామి, మీరు పాసవుతాడని చెప్పారు, పిల్లవాని నెంబరు పేపరులో లేదే, ఫెయిలయ్యాడే అని అడిగింది. లేదమ్మా, ఆయన పాసయినాడు అని శ్రీ స్వామివారు నిక్కచ్చిగా చెప్పారు. ఆ తర్వాత మార్కుల లిస్టు చూస్తే శ్రీ స్వామివారు చెప్పినట్లే అతడు పాసై ఉన్నాడు. శ్రీ స్వామివారి మాట అబద్ధం ఎలా అవుతుంది? 1968 సంవత్సరంలో శ్రీ స్వామివారు రామయ్యతో, రామయ్య నీకు ఇల్లు లేదే అన్నారు. అది ఎట్లాగా అని శ్రీ స్వామివారితో తర్కిస్తే నీ ఇల్లు అనంతప్ప కుంటుండ్లా అని చెప్పారు. ఆ రోజు శ్రీ రామయ్య అన్నీ ఉన్న గొప్ప రైతు, పక్క ఇంటి అనంతప్ప చాలా పేదవాడు. ఇది కేవలం శ్రీ స్వామివారి పిచ్చి మాటలని అనుకున్నాడు శ్రీ రామయ్య. కాని కాలాంతరంలో 1983 నాటికి ఇద్దరి పరిస్థితులు తారుమారైనాయి. అనంతప్ప భాగ్యవంతుడై శ్రీ రామయ్య ఇల్లు అమ్ముతుంటే కొనేశాడు. 20 సంవత్సరాల తర్వాత ఎవరి ఇల్లు ఎవరు కొంటారో ఆ పేర్లను కూడా శ్రీ స్వామివారు ఖచ్చితంగా చెప్పారంటే వారు సర్వజ్ఞమూర్తి అని తెలియడం లేదా? సృష్టిలో ప్రతి చిన్న విషయము ముందు నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. కాని ఆ నిర్ణయాన్ని ప్రస్తుత మన ప్రయత్నంతో మార్చవచ్చు. అయితే అలా మార్చేందుకు తగు ప్రయత్నం చేసే సంస్కారం గలవారు నూటికొక్కరు కాదు కదా, 1000కొక్కరు కూడా ఉండరు. వేల మందిలో ఏ ఒక్కరూ అలా చేయగలరంటారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అయితే సద్గురువులందరికీ ఆ నిర్ణయాలు మార్చగల శక్తి ఉంటుంది. మనం వారి కృపను పొందితే తప్ప వారా నిర్ణయాలను మార్చరు. దారా పుల్లయ్య భార్య చిన్నమ్మ తన 60వ ఏట కంటి ఆపరేషన్ చేయించుకున్నది. ఇంకా కన్ను నొప్పిగానే ఉన్నది. ఆపరేషన్ ఎలా చేశారో, కంటి చూపు వస్తుందో లేదోనని భయపడి స్వామిని ప్రార్థించింది. స్వామి స్వప్నదర్శనమిచ్చి ఏమీ భయపడవద్దు, ఆపరేషన్ చేసినంతసేపు నేనక్కడే ఉన్నాను కదా అన్నారు. స్వామి చెప్పినట్లే కంటి నొప్పి తగ్గి చక్కగా కనబడసాగింది. తన ప్రార్థన మన్నించి స్వప్న దర్శనమిచ్చిన ప్రేమమూర్తికి తానెంతో రుణపడి ఉన్నానని చెబుతుంది. నిజమైన భక్తి ప్రేమలకు శ్రీ స్వామివారు ఎంత గొప్పగా వెలుగునిచ్చేవారు ఈ క్రింది విషయం వల్ల తెలుస్తుంది. ఒకరోజు పెసల సుబ్బరామయ్య గారు ఇంటిలో ఇడ్లీలు తయారు చేయించి స్వామివారికి తెస్తున్నారు. ఇడ్లీ పెట్టి స్వామివారు వాటిని సేవించేంత వరకు విడవకుండా నామజపం చెయ్యాలని చేస్తూ తెచ్చారు. కాని శ్రీ స్వామివారు వీరు ఇడ్లీలు తెచ్చేటప్పటికీ బజారు నుండి తెప్పించిన ఇడ్లీని తిన్నారు. ఈ విషయం తెలిసిన సుబ్బరామయ్య గారు చాలా బాధపడ్డారు. స్వామి సేవకులు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి పెట్టలేదు. కారణం, అంతకుముందే స్వామివారు ఇడ్లీ తిన్నారు. ఈశ్వరమ్మ అనే భక్తురాలు నేను తెచ్చిన ఇడ్లీలను స్వామివారికి నివేదించి కొంచెమైనా తినమని అర్థించింది. అప్పుడు ఆ కరుణామయుడు కొంచెమే కాకుండా శ్రీ సుబ్బరామయ్య గారు తెచ్చిన 4 ఇడ్లీలు పూర్తిగా తిన్నారు. అప్పుడు వారి మనసు ఎంతో ఆనందించింది. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారు ఈ విధంగానే అనేక మంది భక్తులను సంతృప్తిపరిచేవారు. కొందరు భక్తులు వచ్చి శ్రీ స్వామివారి అనుమతి లేకుండానే వారి మాటలు టేప్ చేశారు. తర్వాత టేప్ ఆన్ చేస్తే ఎలాంటి శబ్దాలు లేవు. కోట వాస్తవ్యుడు వెంకటరమణయ్య ఫోటోగ్రాఫర్ను తీసుకువచ్చి శ్రీ స్వామివారికి ఫోటో తీయమన్నాడు. ఎన్నిమార్లు ప్రయత్నించినా క్లిక్ చేయబోయే సమయానికి శ్రీ స్వామివారు అటూ ఇటూ కదిలేవారు. ఇక ఇట్లా కాదని, రమణయ్య నేను ధ్యానంలో కూర్చుంటాను, నీవు రెడీగా ఉండి స్వామి ఫోజు ఇచ్చినప్పుడు ఫోటో తీ అని ఫోటోగ్రాఫర్కు చెప్పి ధ్యానంలో కూర్చున్నాడు. కొంతసేపటికి ఆ దయామయుడు తన తలను పైకెత్తి పడుకునే ఫోజు ఇచ్చాడు. వెంటనే ఫోటో తీశారు. నేడు సమాధి మందిరంలో పిడికిళ్లు బిగించి ఉన్న ఫోటో అదే. శ్రీ స్వామివారికి తీసిన ఫోటోలన్నింటిలోకి దీనిలో చాలా ప్రసన్నత, స్వామివారి ముఖంలో చిరునవ్వు తాండవిస్తున్నాయని ప్రతివారు ప్రశంసిస్తున్నారు. నిజమైన ప్రేమకు స్వామివారు ఎంతో గొప్పగా స్పందిస్తారు. కాటంరెడ్డి సుబ్బారెడ్డి కల్లూరుపల్లి గ్రామం నెల్లూరు తాలూకా తన తండ్రి గారైన సుబ్బరామిరెడ్డి గారికి శ్రీ స్వామివారితో గల అనుభవాలను ఇలా వివరించారు. 1966 సంవత్సరంలో మా తల్లిగారు పోయాక మా నాన్నగారి మనస్సు వికలమై బాధతో ఉంటే వారి స్నేహితులు శ్రీ స్వామివారి దర్శనానికి తీసుకుని వచ్చారు. ఆ ప్రథమ దర్శనంలోనే వారికి ఎట్టి శాంతి సుఖాలను ప్రసాదించారో గాని అది మొదలుకొని శ్రీ స్వామివారిని మా నాన్న తరచుగా దర్శించేవారు. 1969 నుండి ఇంటి బాధ్యతలు నాకు అప్పగించి స్వామి చెంతనే ఉండి సేవ చేయనారంభించాడు మా తండ్రి. నేను అప్పుడప్పుడు బియ్యము డబ్బులు ఇచ్చి వచ్చేవాడిని. మా నాన్న ఒకరోజు అగ్నిగుండానికి టెంకాయ కొట్టబోతే అయ్యా ఆయనకి అంటూ కొట్టకూడదు అని సెలవిచ్చారు. మా నాన్నగారికి ఏమీ బోధపడలేదు. కొద్దిసేపటికి మా తమ్ముని భార్య చనిపోయినట్లు మా నాన్నకు వార్త అందింది. ఇదే విధంగా మా నాన్న ఇంటికి వెళ్లి పిల్లలను చూసి వస్తానని స్వామివారు సెలవు కోరాడు. అయ్యా ఎట్లా పోయిన వాడివి అట్లాగే రావాలి, కంట తడిబెట్టకూడదు అని సెలవిచ్చారు శ్రీ స్వామివారు. మా నాన్నగారు ఇల్లు చేరిన 2 గంటలకు మా తమ్ముడు చనిపోయాడు. కంట తడిబెట్టకూడదు అని శ్రీ స్వామివారు చెప్పిన మాటలకు అర్థం అప్పుడు తెలిసింది. మా తమ్ముడు మరదలు చనిపోక ముందు నాకు సంతతి లేదని శ్రీ స్వామివారు చెప్పారు. అప్పటికి నాకు పెళ్ళై 8 సంవత్సరాలు అయినది. ఇక బిడ్డలు పుట్టే ఆశ లేదు. తమ్ముడు మరదలు చనిపోయాక ఆ చనిపోయిన వాళ్ళిద్దరూ మరలా వస్తారు, నాకు సంతానంగా పుట్టుతారు అని శ్రీ స్వామివారు చెప్పారు. మొదట చెప్పిన శ్రీ స్వామివారి మాటలకు ఇవి పూర్తిగా విరుద్ధంగా ఉండడంతో నేను శ్రీ స్వామివారిని బాగా అవహేళన చేశాను. మా నాన్నగారు శ్రీ స్వామివారి గొప్పతనాన్ని గూర్చి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నాకు ఒళ్ళు కంపరమెత్తి శ్రీ స్వామివారిని తక్కువ చేసి మాట్లాడేవాడిని. శ్రీ స్వామివారు చెప్పినట్లే నాకు సంతానం కలిగింది. కాని నాకు శ్రీ స్వామివారి మీద విశ్వాసం మాత్రం కలగలేదు. ఒకరోజు స్వామివారు మా నాన్నగారితో, అయ్యా అడుగో నీ కొడుకు నెత్తిన దబర పెట్టుకుని వస్తున్నాడు, కూలోళ్లకు చేలోకి అన్నం ఎత్తుకుని పోతున్నాడు అన్నారు. ఏడి స్వామి, మాకు కనబడడం లేదే అంటే అడుగోనయ్యా దబర నెత్తిన పెట్టుకోని అని మాత్రమే అన్నారు. శ్రీ స్వామివారి మాటలను పరీక్షించదలిచి ఆ రోజు మా నాన్న ఇంటికి వచ్చి విచారిస్తే అదే టైంలో నేను చేలోకి అన్నము తీసుకు వెళ్లిన మాట యథార్థమేనని తేలింది. ఆ మహనీయునికి ఈ విశ్వంలో ఎవరు ఏమి చేయుచున్నా సర్వం కనబడుతూనే ఉంటుంది. శ్రీ స్వామివారంటే భక్తి శ్రద్ధలు లేని నా ప్రవర్తనను గూర్చి మా నాన్నగారు శ్రీ స్వామివారికి విన్నవించారు. ఆయన నీకంటే గొప్పవాడవుతాడులేయ్యా అని అభయమిచ్చాడు. ఈనాడు నాకు భక్తి శ్రద్ధలు ఏర్పడడం వారి ఆశీస్సుల ప్రభావమేనని నమ్ముతున్నాను. తలుపూరులో మా నాన్నకు బియ్యం ఇచ్చి వస్తూ ఉంటే శ్రీ స్వామివారు నాకు ఒక చీటీ వ్రాయించి ఇచ్చారు. అందులో ఈయనకు కోళ్ల పాపం ఆవరించింది, 3 రోజులు కోమటి ఇంట అన్నం తింటే ఆ పాపం పోతుంది అని వ్రాయించారు. ఆరోగ్యంగా ఉన్న నాకు ఈ మాటలు అర్థం కాలేదు. నేను కోళ్లు కోసుకుని వారానికి 4 సార్లు తినే విషయం మా నాన్నే స్వామివారికి చెప్పి ఆ విధంగా చెప్పించారని మా నాన్నగారితో తగాదా వేసుకున్నాను. నీవే ఆ పాపపు పని చేయవద్దని చెప్పి ఉంటే తండ్రిగా నీ మాటపై గల గౌరవం కొద్దీ మానివేసి ఉండేవాణ్ణి. నేను నీకంటే ఎక్కువగా స్వామివారిని గౌరవిస్తానని అనుకున్నావా అని శ్రీ స్వామివారిని తోలనాడాను. మా నాన్న ఉగ్రుడై నన్ను మందలించారు. ఆ తర్వాత ఒకరోజు మా నాన్నగారు స్వామివారితో, స్వామి, కోళ్ల పాపము విషయం పిల్లవాడు నమ్మడం లేదు అని మొరపెట్టుకున్నారు. అయ్యా, 1 నెల రోజులకు ఆయనకే తెలిసి మన దగ్గరికి వస్తాడులే, నీవేమీ బాధపడవద్దు అని ఓదార్చారు. సరిగ్గా 1 నెల రోజులకు నిజంగానే కోడి మాంసం తింటే నాకు కడుపు నొప్పి, విరోచనాలు అయ్యేవి. డాక్టర్లకు చూపిస్తే పేగు పుక్కింది, ఆపరేషన్ చేయాలన్నారు. 3 నెలలు మందులు తిన్నా బాధ తగ్గలేదు. పసిరికల రోగి వలె తయారయ్యాను. మా నాన్న బలవంతం చేసి నన్ను శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువెళ్లారు. నన్ను చూడగానే శ్రీ స్వామివారు పకపకమని చిత్రంగా నవ్వారు. అయ్యా, పొద్దుగూకుతుంది, 3 ముద్దల మిరియాల పొడి కలిపిన అన్నం పెట్టండి, పోతుంది అన్నారు. అదే విధంగా తినిపించారు. 10 రోజులలో నా బాధ పూర్తిగా ఉపశమించింది. 1 నెల రోజులలో కోడి మాంసం చూస్తేనే ఇష్టం లేని స్థితికి తీసుకువచ్చారు శ్రీ స్వామివారు. ఇప్పుడు పూర్తిగా మానివేశాను. ఇంత జరిగినా నాకు వారి ఎడల భక్తి శ్రద్ధలు ఏర్పడలేదంటే అది నా కర్మఫలం అనుకోవాలి. ఒకప్పుడు మా నాన్నకు విరోచనాలై చనిపోయే స్థితిలో ఉన్నారు. 6 మైళ్లలో ఉన్న నెల్లూరుకు తీసుకుపోయేందుకు బండిలో ఊరు వెలుపలకొచ్చాం. మా నాన్న ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించక, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నీవు శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్లి చీటీ వ్రాయించుకురా, నేను చచ్చినా బ్రతికినా ఆయనే నాకు దిక్కు అని మొండికేసి ఇంటికి వచ్చేశారు. గచ్చంతరం లేక తలుపూరులో ఉన్న శ్రీ స్వామివారి దగ్గరకు వెళ్లాను. ఆ రాత్రి అక్కడనే ఉండవలసి వచ్చింది. ఉదయం శ్రీ స్వామివారు మా నాన్న విషయం విని పకపకా నవ్వి, ఆయనకేమయ్యా, ఆయన ఆసుపత్రికి పోడే, ఈయన పొయ్యే తలికి అన్నం తింటూ ఉంటాడులే అని చెప్పి వారి పరిభాషలో కోట్లు మణుగులు అని ఆశీర్వచన చీటీ వ్రాయించి ఇచ్చారు. నేను ఇల్లు చేరేసరికి మా నాన్న చనిపోయి ఉంటాడని అనుకున్నాను. కాని నిజంగానే మా నాన్న శ్రీ స్వామివారు చెప్పినట్లు అన్నం తింటున్నాడు. ఇంత గొప్ప అనుభవం జరిగిన నా కర్మ కొద్దీ శ్రీ స్వామివారు అంటే నాకు నమ్మకం కుదరలేదు. ఒకప్పుడు మా బర్రెలు తప్పిపోయి 10 రోజులు వెతికి వెతికి ఆశ వదిలివేశాను. మా నాన్న స్వామివారితో చెబితే, అయ్యా, వాళ్లకి కాళ్లు తిప్పట కర్మ ఉండి తిరిగారు, 4వ మైలులో బర్రెలను కట్టేసి మేపుతున్నారు, 2 రూపాయలు ఇస్తే వదిలిపెడతారు అని సెలవిచ్చారు. స్వామివారి మాట యందు అచంచల విశ్వాసం గల మా నాన్నగారు ఎందరు చెప్పినా వినకుండా స్వామివారు చెప్పినట్లే 2 రూపాయలు మాత్రమే ఇచ్చి మా సేద్యగాణ్ణి 4వ మైలులో వెతకమని పంపించారు. బర్రెలు సురక్షితంగా ఉండడమేగాక స్వామివారు చెప్పినట్లు 2 రూపాయలు మాత్రమే తీసుకుని వారు బర్రెలను వదిలిపెట్టారు. సంగటి తింటున్నా వీరికి మాత్రం ప్రత్యేకంగా వరి అన్నము తెప్పించి పెట్టేవారు. సృష్టిలో నిర్ణయమైన ఎంత స్వల్పమైన వివరాలు కూడా సర్వజ్ఞమూర్తి అయిన స్వామివారికి తెలుస్తాయి. అదే విషయమై తనమర్తి గ్రామం మోపూరు దశయ్య గారి చెల్లెలు వనమ్మ ఇలా చెబుతున్నారు. ఒకరోజు అందరూ వినేటట్లు శ్రీ స్వామివారు దశయ్యతో, అయ్యా, వనమ్మ వేరే పోతుంది, అప్పుడు అన్నీ మనం ఇయ్యాలయ్యో అన్నారు. భర్త పోయాక ఆమె తన అన్నగారింట్లో ఉంది, ఇక ఆమె వేరే కాపురం పెట్టే ప్రసక్తే లేదు. శ్రీ స్వామివారు అలా ఎందుకన్నారో ఎవరికీ అర్థం కాలేదు. 1 వారం రోజుల తర్వాత దశయ్యకు వనమ్మకు మనస్పర్ధలు వచ్చి వనమ్మ అలిగి వాళ్ల ఇంట్లోనే వేరే వంట చేసుకుని తింటుంది. పదార్థాలన్నీ దశయ్య గారివి. నాలుగవ రోజు దశయ్య కుమారుడు ఆమె అలా వేరే వంట చేసుకు తింటూ ఉంటే నేను అన్నమే ముట్టనని మా నాయన మాటలు మరిచిపోయి యథాప్రకారం కలిసి ఉండాలని బ్రతిమలాడాడు. దాంతో ఆమె తిరిగి అందరితోటి కలిసి నివసించసాగింది. ఆ తర్వాత ఆమె శ్రీ స్వామివారి దర్శనార్థం రాగానే శ్రీ స్వామివారు వనమ్మ వేరే బోవడమైపోయిందే, మరలా మామూలేనే అని పకపక నవ్వారు. శ్రీ స్వామివారు సర్వజ్ఞులని అందరూ గుర్తించారు. ఈ లీల ద్వారా శ్రీ స్వామివారు మనకు మంచి బోధ చేయుచున్నారు. మన భవిష్యత్తు చాలా సూక్ష్మమైన అంశముల వరకు నిర్ణయించబడి ఉంటుందని, ఎప్పుడు ఎవరు ఎవరితో తగాదా పడే విషయం వరకు, ఏ గింజ ఎవరి నోటిలో ఎలా పడాలి అనే వరకు నిర్ణయించబడి ఉంటుందని కబీరు చెప్పిన వాక్యం నిజమని తెలుస్తుంది. కనుక ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన నిర్ణయాలు శ్రీ స్వామివారికి తెలుసు కనుకనే చెప్పగలిగారు. ఎవరు ఏమి మాట్లాడినా ఏమి చేసినా పూర్వం నిర్ణయించబడినట్లు మాత్రమే చేయగలరు. అంతకు మించి ఏ మార్పుగా కూడా ప్రవర్తించలేరు. ఒక్క సద్గురు సంకల్పంచే నడిపించబడువారు మాత్రమే గురుని సంకల్పానుసారం నడవగలరు. కనుక ఎవరేమన్నా ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దూషించినా భూషించినా రాగద్వేషరహితులమై ఉదాసీన భావంతో శ్రీ స్వామివారు చెప్పినట్లు నోరు విప్పకుండా ఉంటే కర్మ ఫలితం క్షయించి సంసార చక్రం నుండి విముక్తులమవుతాం. శ్రీ స్వామివారి కృపను పూర్ణంగా పొందగలము. ఉదాసీనో గతవ్యధ అన్నారు కదా.